ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ఈరోజు కార్యక్రమం వ్యవసాయానికి నష్టం కలిగించే ఎలుకల నివారణకు చేపట్టవలసిన నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.
అవును రాచమ్మ, నువ్వు వేరుశనగ పంట పండిస్తున్నావన్నావు కదా, ఎట్లుంది ఆ పంట?
ఏమో అయ్యా, మూలిగేటి నక్క మీద తాటిపండు పడ్డట్టుంది నా గతి.
అదేంది అట్లంటున్నావు, ఏమైంది? వేరుశనగ మంచిగా లేదా?
ఏం చెప్పమంటారు సారు, అసలే కాలం కాక పంటలు ఎండిపోతున్నాయి. మీదికెళ్ళి ఎలుకల బాధ.
ఏంది చెల్లే, నీ పంటలు ఎలుకల బాధనా? చెప్పలే మరి నాకెప్పుడు.
ఏమోతి అన్న, నీకే అడవి పందుల రంది పట్టింది. నా ఎలుకల కిరికిరి నీకేడా చెప్పేది?
అంతగానం ఉన్నాయా ఎలుకలు?
అబ్బో చాన్నే ఉన్నాయన్న. అసలు మొలకలు రాకముందే నాటిన విత్తనాల్ని తవ్వి తీసేస్తున్నాయి, అప్పుడే వచ్చిన మొలకల్ని తింటున్నాయి. ఆకులు, లేత కొమ్మలు, పూత, కాయలు, ఇలా ఏది దొరికినా తింటానే ఉన్నాయన్న.
అవును నిజమే, ఇంకా ఎలుకలకు ముందు చూపు ఉందంటారు. భవిష్యత్ ఆహార అవసరాల కోసం కలుగుల్ని గోదాములుగా మార్చేస్తాయి.
అంతేకాదు శంకర్, కలుగుల కోసం ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తాయి. దీని వల్ల నీటి కాలువలు, డ్యాంలు పాడవడంతో పాటు నేల కూడా కోతకు గురవుతుంది. ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా మనకు కనపడని నష్టం. అదే మన గోదాముల్లో, కల్లాల్లో ఎలుకలు చేసే నష్టాలు చూస్తే గుండె బాదుకోవాల్సిందే. మరి అసలు ఒక హెక్టార్కు పొలంలో ఎలుకలు ఎన్ని బొరియాలు చేస్తాయో ఊహించగలుగుతారా మీరు?
ఎన్ని బొరియాలు?
అక్షరాల 14,000 చేస్తాయి. ఈ బొరియాల నిర్మాణంలో అవి దాదాపు 17,000 కిలోల మట్టిని దొడిపోస్తాయి బయటికి.
వామ్మో, ఓరినాయను, ఈ ఎలుకలు గింత పరేషాన్ చేస్తాయా? రైతులు 6 కాలం కష్టపడి పంటలు వండించి గోదాంలో దాచుకుంటే ఈ ఎలుకలు అడ్డదారిలో దోసుకపోతున్నాయి కదా దేవుడా, వీటిని అరికట్టే మార్గమే లేదా?
గట్లంటావేం చెల్లె, ఎలుకలను అరికట్టేందుకు చాలా మార్గాలున్నాయి.
ఏమో అన్న, ఎన్ని చేస్తున్నా ఈ ఎలుకలు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉన్నాయి.
అలాంటిది ఏమీ లేదు. భారతదేశంలో 12 జాతుల ఎలుకలు పంటలను నష్టం కలిగిస్తున్నాయి. నాశనం చేసే క్షీరదాలో 40% ఈ ఎలుకలు ఆక్రమించుకున్నాయి.
అవునన్న, నేను కూడా ఈ ఎలుకలు ఒక్కొక్క కాన్పులో 1 నుండి 22 పిల్లల్ని పెట్టి త్వరగా ప్రత్యుత్పత్తి చెందుతాయంట. 1 ఏడాదంతా పిల్లలు పెడుతూనే ఉంటాయంట. ఈ లెక్కను చూస్తే ఒక జత ఎలుకల సంతతి 7 ఏడాది దాటేసరికి 1400 దాకా పెరుగుతుందని అంచనా.
అందుకే ఎలుకల నిర్మూలన సమగ్ర సానుకూల పద్ధతులు పాటించాలి.
అవును శంకర్, అందుకే ఈ ఎలుకలని నువ్వొక్కనువో, నేనొక్కనో కలిసి చేస్తే సరిపోదు. ఈ ఎలుకల్ని నివారించాలంటే మనం అందరం కలిసి నివారణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు నేను చేపట్టిన అనుకో, నీ పొలంలో ఉండే ఎలుకలు నా పొలంలోకి వస్తాయి. నువ్వు చేపట్టినావు అనుకో, నా పొలం నుంచి ఎలుకలు నీ పొలంలోకి పోతాయి. అందుకనే మనం అందరం కలిసి ఎలుకల నివారణ చేపట్టినట్లయితే అప్పుడు ఎలుకల్ని మొత్తం తరిమిగొట్టొచ్చు మనం.
అంటే ఇప్పుడు ఏమంటారు, ఎలుకల నివారణ కోసం సమగ్ర పద్ధతులు అవి కూడా సామూహికంగా పాటించాలి అంటారు, అంతే కదా?
అవును లక్ష్మి, ఎలుకల నివారణ కోసం పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కల్ని పూర్తిగా తీసేయాలి. గట్ల పరిమాణం, గట్ల సంఖ్యను తగ్గించుకోవాలి. సరి అయిన నీటి వాడకం ద్వారా కూడా ఎలుకల సాంద్రతను తగ్గించుకోవచ్చు. ఎలుకలు విపరీతంగా వృద్ధి చెందుతాయని తెలుసు కదా, అందుకే విషపెరలు పెట్టాక మిగిలిన ఎలుకల్ని బోను పెట్టి పట్టుకోవడం ద్వారా నియంత్రించవచ్చు.
ఏమో అయ్యా, బోన్లు అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టిన, ఒక్క ఎలుక కూడా పడలేదు నా దాంట్లో.
అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి.
ఎలుకలు తిరిగే ప్రదేశాలా? అవి ఎలా గుర్తుపట్టాలి?
ఎలుకల మలమూత్ర విసర్జన ఉన్న చోట, ఎలుకల వల్ల పాడైన వస్తువుల దగ్గర, అవి తినే ఆహార పదార్థాల వద్ద ఏర్పాటు చేయాలి. గోడల పక్కన బోనులు ఏర్పాటు చేయాలి.
అవును శంకర్, మంచిగా చెప్పినావు. కాకపోతే రైతులందరూ కలిసి పాటించగలిగిన పద్ధతి ఇంకొకటి ఉన్నది, అదే విషపెర పద్ధతి అంటారు కదా. దాని ద్వారా మనం ఎలుకలు నివారించినట్లయితే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి, త్వరగా ఉంటాయి.
ఎలుకల నివారణకు విషపెర పద్ధతి అందులో ఏం మందులు వాడాలి?
అందులో మన అల్యూమినియం ఫాస్ఫైడ్ మందును, జింక్ ఫాస్ఫైడ్ మందును ఉపయోగించి ఈ విషపేర పద్ధతి ద్వారా ఎలుకలను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. తెలియదా మీకు ఈ పద్ధతి?
తెలియదే. విషపేర ద్వారా ఎలుకలు నివారించడమా? అసలు ఈ పద్ధతి ఎలా పాటించాలి?
అయితే చెప్తా విని లక్ష్మి, నువ్వు కూడా విని శంకర్. ఇప్పుడు ఈ విషపేర ఉన్నది కదా, దీన్ని తీసుకుపోయి మనం ఫస్ట్ ఏ చేన్లలో పెట్టినామనుకో, ఎలుకలు వచ్చి తింటాయా? తినవు కదా, వాటికి కూడా తెలుసు అది విషం అని. అందుకే మనం ఫస్ట్ ఎలుకలతోటి దోస్తానం చేసుకోవాలి. ఎట్లా చేయాలి ఎలుకల్ని మంచిగా? ఫస్ట్ మనం ముందల ఏం చేసుకోవాలంటే, ఒక 2-3 రోజులు 98 పాళ్ళ నూకలు 2 పాళ్ళ నూనె కలుపుకొని చిన్న చిన్న ముద్దలు లెక్క చేసుకున్నామనుకో, ఆ ముద్దల్ని తీసుకుపోయి మనం సాయంత్రం పూట బొరియల దగ్గర పెట్టుకున్నామనుకో, ఆ ఎలుకలు వచ్చి రాత్రి తింటాయి అన్నమాట. అట్లా తింటే మంచిగానే ఉంటాయి కదా, 2-3 రోజుల పాటు ఏం చావకుండా ఉంటాయి కదా. అప్పుడు మనం ఎలుకలతోటి మంచిగా అయితే అనమాట, మనం పెట్టేది మంచిదే, అవేం చావవు, అది విషయం కాదని దానికి అర్థమవుతుంది అనమాట. అట్లా 2-3 రోజుల పాటు మనం మంచిగా చేసుకున్న తర్వాత అప్పుడేం చేయాలంటే, 96 పాళ్ళ నూకలు 2 పాళ్ళ నూనె 2 పాళ్ళ జింక్ ఫాస్ఫేట్ అయిన మందు, 96 పాళ్ళ నూకలు 2 పాళ్ళ మందు 2 పాళ్ళ నూనె, ఈ మూడింటిని కలుపుకొని చిన్న చిన్న ముద్దలు లెక్క చేసుకొని ఇంతకుముందుకు ఎట్లనైతే సాయంత్రం పూట బొరియల దగ్గర పెట్టుకున్నామో, ఈ పువ్వు అట్లనే బొరియల దగ్గర పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఇవి రాత్రి వచ్చి తింటాయి కదా, తింటే ఇది విషం ఉన్నది కాబట్టి తెల్లారులేసరికి ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి.
అన్నట్టు ఈ విషపేరలు మాత్రమే కాకుండా ఎలుకల నివారణకు ఫ్యూమిగేటర్ అనేదో పరికరాన్ని వాడతారంట కదా?
అవును లక్ష్మి, ఫ్యూమిగేటర్ అనే పరికరాన్ని వాడతారు. తెలియదా నీకు?
తెలియదన్నా, ఫ్యూమిగేటర్ అసలు ఎట్లా వాడతారు?
అయితే ఈ ఫ్యూమిగేటర్లు ఏముండదు అనమాట, దీంట్లో ఏంటంటే అది పొగను పంపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫ్యూమిగేటర్ని తీసుకుపోయి ఎలుకల బొరియాలలో పెట్టినాం అనుకో, ఆ ఎలుకలు సుమారుగా మనం 3 నిమిషాల పాటు పెడితే చాలు ఆ వాసనకు ఆ పొగకు చచ్చిపోతాయి. 3 నిమిషాల కంటే మనం తక్కువ పెట్టద్దు, 3 నిమిషాల పాటు పెట్టినట్లయితే ఎలుకలన్నీ చచ్చిపోతాయి. ఎక్కడెక్కడ బొరియాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ వాడి మన మూత్ర విసర్జన ఉన్నదో అక్కడ మనం వెతుక్కుంటూ పోయి వాటి బొరియాలలో పెట్టుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకో లక్ష్మి, ఈ ఫ్యూమిగేటర్ తోటి మనం పొగ పెడుతుంటాం కదా, పొగ పెట్టేటప్పుడు ఆ బొరియాల చుట్టుపక్కల పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా పగుళ్ళు ఉన్నాయనుకో, ఆ పగులను మనం మట్టితోటి పూడి చేయాలి.
అన్న, ఈ ఫ్యూమిగేటర్ అనే పరికరం ఏదో మంచిగానే ఉన్నది కానీ బాగా పైసలు అవుతాయా దీనికి?
లేదు లక్ష్మి, దీనికి ఎన్ని పైసలు అవుతాయి? ఒక మార్కెట్లోకి పోతే మనం ఒక 1200 నుంచి 1400 అవుతాయి అంతే ఒకదానికి. ఒకటి తెచ్చి పెట్టుకున్నాం అనుకో, ఎప్పటికైనా పనికొస్తుంది, కొనుక్కోచుకోరాదు.
ఈ పరికరం ఏదో మంచిగానే ఉన్నది, దీంతోనైతే నా ఎలుకలన్నీ నిర్మూలించవచ్చు. ఈ ఎలుకల బాధకు పంట ఇక పండియలేను, నాకు వేరుశనగ పంట మొత్తం పోయినట్టే అనుకున్నా. అబ్బా, ఈ అన్ని పాటించి నేను ఎలుకల నిర్మూలించి మంచి దిగుబడి పొందుతా.
అవును లక్ష్మమ్మ, మంచి దిగుబడులు పొందు, కాకపోతే నువ్వు ఒక్కదానివే చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా, నువ్వు చెయ్యి, నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న పొలాలలో కూడా చెప్పి, అప్పుడే నీకు మంచి దిగుబడులు వస్తాయి. లేకపోతే నువ్వు చేసినవనుకో, నీ పక్క పొలాల నుంచి నీ దాంట్లోకి వస్తాయి, నీకు పైసలు వేస్ట్ అయితే తప్పించి ప్రయోజనం ఉండదు.
నిజమే సారు, మంచి మాట అన్నారు. నేను ఒక్కదానే చేస్తే అసలు లాభమే లేదు, ఊర్లోకి పోయినాక అందరికి చెప్పి అందరినీ ఈ ఎలుకలను నిర్మూలించడానికి. అన్నట్లు అన్న, అడవి పందులను నిర్మూలించడానికి, సారు పొలము పక్షులు వచ్చిందన్నారు కదా అవి నిర్మూలించడానికి, ఏదైతేనేమి రైతులందరూ కలిసి సమిష్టిగా పనిచేసి సామూహికంగా ప్రయత్నం చేస్తే ఎలుకలైతేనేమి, అడవి పందులైతేనేమి, పక్షులైతేనేమి, దేన్నైనా నిర్మూలించవచ్చు, రైతులందరూ సుఖంగా ఉండవచ్చు.
అన్నా, ఈరోజు కొత్త కొత్త విషయాలు బాగా తెలుసుకున్నా. చలేమా, నువ్వు కూడా బాగా తెలుసుకున్నావు కదా?
అవునన్నా.
సరే మరి, ఎల్లొస్తామన్నా.
మంచిది, పోయిరారి, పోయి మీరు చేయరి, మీరు చేయడంతో పాటు అందరికి చెప్పి, అందరికి చెప్పినట్టు చేపీరి. అట్లా చేస్తే నేను ఎలుకలు రావు, పందులు రావు, పక్షులు రావు. వెళ్ళండి.
గట్లనే సారు, మళ్ళా కలుస్తా.
మంచిదమ్మా.
రంగు రిబ్బన్లను కట్టండి, పక్షులను తరిమి కొట్టండి, ముళ్ళ కంపలతో పంటకు బార్డర్, అడవి పందులు పరార్, కలుగులు ఎలకలు కలిసి అరికడితే మేలు, అడవి పందులను తరమండి, అసలు పంటను కాపాడండి.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ఏంటి బుజ్జి డల్గా కనిపిస్తున్నా?
ఏం లేదు చిన్ని, ఈరోజు కూడా మా అమ్మ నాకు పెరుగన్నమే పెట్టింది. మరి నీదేం కూర చిన్ని?
నాది ఈరోజు ఎగ్ బిర్యానీ.
ఐ, ఎగ్ బిర్యానీయా? నాకు కూడా కొంచెం పెట్టు చిన్ని.
ఆ తీసుకో తీసుకో, మా అమ్మ చాలా బాగా వండుతుంది.
ఐ, ఇవి ఇవి
బుజ్జి, కాస్త నీళ్ళ సీసా ఇవ్వవా?
ఇదిగో చిన్ని తీసుకో.
ఆగు ఆగు, ఏంటా నీళ్లు, మంచినీళ్ళ మురికి నీళ్ళ, ఆ రంగులో ఉన్నాయేంటి బుజ్జి?
మంచినీళ్లే చిన్ని, మేము రోజు ఇవే తాగుతాం, మా బస్తీలో అంతా ఇదే తాగుతారు.
ఓ పొరలు, తినకుండా ఏందిడా ఒరుకుంటున్నారు?
చూడు పెద్దమ్మా బుజ్జి, ఈ మురికి నీళ్ళని పట్టుకుని మంచినీళ్ళు అంటుంది.
ఏవి సూపు ఇటు? ఇవి ఖచ్చితంగా మురికి నీరే బుజ్జి.
అవును బుజ్జి, నువ్వేడుంటావు చెప్పు, ఏడు నుంచి వస్తావు?
నాది పక్క బస్తీ పెద్దమ్మా, నాల దగ్గరే మా ఇల్లు.
ఓహో, గదా సంగతి. నాలా ఉన్న దగ్గర పైప్ లైన్లు ఉంటాయి, బహుశా ఆ పైప్ లైన్లు ఇరిగిపోతే గిట మురికి నీళ్ళన్ని మీ నీళ్ళల్లో కలిసి అందరి ఇళ్ళకి మురికి నీళ్లే వస్తున్నాయి. గా నీళ్ళనే మీరు మంచినీళ్ళు అనుకొని తాగుతున్నట్టుర్రు.
అవును పెద్దమ్మా, అసలు నీళ్లు ఎలా మురికిగా అవుతాయి?
ఆ చెప్తా గాని ముందు మీరైతే దీని లోపలికి రండి.
సరే పెద్దమ్మా.
ఆ ఇద్దరు మంచిగా తిన్నారా?
తిన్నాం పెద్దమ్మా.
అవు బుజ్జి, నువ్వేమో అడిగితే కదా ఇప్పటిదాకా.
అదా, అది మంచినీళ్లు ఎలా మురికిగా అవుతాయి అని అడిగినా.
సరే పొరలు, చెప్తా ఇనుర్రి. విషపూరితమైన పదార్థాలు సరస్సులలో, ప్రవాహాలలో, నదులలో, సముద్రాలలో, ఇతర నీటి గుంతలలో ప్రవేశించినట్లయితే అవి వాటిలో కలిసిపోవడం గాని, లేక నీళ్లు అట్లనే స్తంభించి ఉండిపోవడం గాని, లేకపోతే నీళ్లు అట్టడుగు మట్టంలోకి చేరుకొని అక్కడే జమ అయి ఉండిపోవడం గాని జరుగుతుంది. ఫలితంగా నీరు మురికిగా మారిపోతుంది. అట్లాంటి నీళ్లే నాణ్యత తగ్గిపోయి సముద్ర జీవుల జీవ వ్యవస్థపై ప్రభావాన్ని కూడా చూపుతాయి.
అమ్మో, అలా అయితే సముద్రంలో చేపలన్నీ చచ్చిపోతాయి పెద్దమ్మా.
చేపలే కాదు బుజ్జి, నీళ్లల్లున్న అన్ని జీవులు నీటి కాలుష్యం వల్ల చచ్చిపోతాయి. ఇంతేగాకుండా ఈ కాలుష్యం అనేది భూమిలో కూడా ఇంకిపోయి భూగర్భ జలాల నిక్షేపాలకు కూడా ప్రభావితం చేస్తది. అంటే మన భూగర్భ జలాలు కూడా దెబ్బతింటాయన్నట్టు. ఈ నీటి కాలుష్య ప్రభావం ప్రజలపై విధ్వంసకరమైన పరిణామం చూపి జంతువులకు, చేపలకు మరియు పక్షులకు కూడా హాని చేస్తాయి. ఇట్లాంటి నీళ్లు వ్యవసాయానికి, పరిశ్రమలకి, మనకి ఎందుకు పనికిరావు.
ఓహో, మరి అలాంటి నీళ్లు తాగితే ఏమైతుంది పెద్దమ్మా?
మంచి ప్రశ్న అడిగినో బుజ్జి. అట్లాంటి నీళ్లు తాగితే మానవ మనుగడకు, ప్రకృతి పచ్చదనానికి, పైరు పంటలకు, పాడి పశువులకు, అన్నిటికీ నీళ్లే కదా జీవనాధారం. ఆ నీళ్లు కలుషితమైతే లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి. ఈ నీళ్లను తాగుడు వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు కూడా వస్తాయి. అంటే ఉదరకోశ వ్యాధులు, కాలేయ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ వంటి వ్యాధులకు కూడా కలుషితమైన నీరే కారణం. నీళ్లు నిల్వుండు, చెత్తా చెదారం చేరుడు, ఆకులు అల్మలతో నిండిపోవుడు, వ్యర్థాలు ఇంకా వివిధ రసాయనాలు వచ్చి చేరడం వల్ల, ఇంకా మలమూత్రాలు కలపడం వల్ల, ఇలా ఎన్నో తీర్లుగా నిత్యం నీళ్లు కలుషితమైతేనే ఉన్నాయి. మురికి నీళ్లు వచ్చి తాగునీటి పైపులలో కలుస్తున్నాయి. ఇంకా పట్టణ ప్రాంతాలలో అయితే నీళ్ళ అవసరం మస్తు ఉంటది. అక్కడ నీటి ఎద్దడి కూడా ఎదురవుతుంది. నీటి నిల్వ కోసం పెద్ద పెద్ద సంపులు కట్టుడు, మోటార్ల ద్వారా నీళ్లను తోడుకునుడు జరుగుతుంది. నిజానికి గ్రామాలలో కూడా తాగునీటి సమస్య ఎక్కువ ఉంటది. దీనికి కారణమేందంటే సరైన పరిశుభ్రత పాటించకపోవడమే. అట్లా చేస్తే మన పరిసరాలన్నీ మురికి కంపలుగా మారతాయి.
పట్టణంలో పరిశ్రమలు, కర్మాగారాలు ఉంటాయి కాబట్టి నీరు కలుషితం అవుతాయి. మరి గ్రామాల్లో ఉండవు కదా, మరి గ్రామంలో ఉండే నీరెందుకు కలుషితం అవుతుంది?
ఈడనే మనం పొరపాటు వాడుతున్నాం బిడ్డా. పరిశ్రమలు ఏమీ ఉండయి, కానీ నీరు స్వచ్ఛంగా ఉందంటే పొరపాటే. ఎందుకో ఎరికేనా చెరువులల్లా స్నానాలు చేస్తారు, పశువులను కడుగుతారు, బట్టలు ఉతుకుతారు, మలమూత్ర విసర్జనాలు కూడా ఆడనే చేస్తారు. ఇంకా పొలాలల్లా చల్లే ఎరువులు, క్రిమి సంహారక మందులు ఇవన్నీ కలిపి కాలువల నీటిని కలుషితం చేస్తాయి.
అయితే మన వల్లే కలుషితం అవుతుందంటావా పెద్దమ్మా?
అవు బిడ్డా, ముఖ్యంగా మన వల్లనే కలుషితం అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం భూమి స్వభావం వల్ల కూడా నీరు తాగనికి పనికి రాకుండా పోతుంది.
భూమి స్వభావమా, అదెట్లా పెద్దమ్మా?
అంటే తాగే నీళ్లు దొరకని ప్రాంతాలల్లా భూగర్భ జలం మీదనే ఆధారపడతారు ప్రజలు.
భూగర్భ జలాలా అంటే ఏంటి పెద్దమ్మా?
అంటే బోర్లు, బావులలో లభ్యమయ్యే నీళ్లనే భూగర్భ జలాలు అంటారు. ఈ నీళ్లనే తాగనికి ఉపయోగిస్తారు. అయితే భూమిలో ఉండే ఖనిజాలు, లవణాలు ఇవన్నీ కలిసి భూగర్భ జలం మీద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఫ్లోరిన్ వల్ల భూగర్భ జలం కలుషితమైతది. ఈ ఫ్లోరిన్ కలిసిన నీళ్లను తాగితే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది.
ఫ్లోరోసిసా అంటే ఏంది పెద్దమ్మా?
అదే చెప్తున్న బిడ్డ. ఆహారం ద్వారా ఫ్లోరైడ్స్ ఎక్కువ శరీరంలో గిట తీసుకుంటే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఫ్లోరిన్ అనే మూల పదార్థం ఇతర మూల పదార్థాలతో కలిసి ఫ్లోరైడ్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ ఫ్లోరైడ్స్ అన్ని మనం తినే ఆహారంలా, మనం తాగే నీళ్లల్లా ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశం వంటి వేడి దేశాలల్లా రోజుకి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఫ్లోరైడ్ శరీరంలోకి ప్రవేశిస్తుందట. అట్లయితే ఎన్నో దుష్ఫలితాలుంటాయి. దీనివల్ల ప్రజలు అంగవైకల్యానికి గురవుతారు.
అసలు దీని లక్షణాలు ఏంటి పెద్దమ్మా?
దీర్ఘకాలికంగా అంటే ఒకటే తీరుగా ఫ్లోరైడ్స్ ఉన్న నీళ్లని ఆహారాన్ని సేవించడం వల్ల దంతాలల్లా, అస్థి పంజరాలల్లా మార్పులు వస్తాయి. దంతాలకు వ్యాధి వచ్చిన 10 నుంచి 30 సంవత్సరాల వరకు ఎట్లాంటి లక్షణాలు ఉండవు, కానీ ఆ తర్వాత ఎముకల వ్యాధికి గురవుతారు. తర్వాత ఎముకలు అరిగిపోతాయి కూడా. ఇంకా ముదిరిన దశల అంగవైకల్యం, నరాల సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇంకా ఈ వ్యాధి ఎక్కువ ఉన్న ప్రాంతాలల్లా బాల్యం నుంచే అంటే 10 సంవత్సరాల లోపు వారికి దంతాల పైన ఎనామిల్ మచ్చలు ఏర్పడతాయి. దంతాలు వాటి సహజ రంగును కోల్పోయి మందంగా తయారైతాయి. వాటి మీద గోధుమ రంగు, పసుపు పచ్చని లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీన్నే డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. ఫ్లోరోసిస్ అనే ఈ వ్యాధి ముదిరితే ఎన్నుముక్క ఇనుపకర్ర లెక్క అవుతుంది, అంటే స్కెలిటల్ ఫ్లోరోసిస్ గిట వస్తుంది. తర్వాత ఈ ఎముకలతో పాటు మోకాళ్ళు, కీళ్లు అన్ని పట్టుకుపోయి రోగి మొత్తం మంచానికే పరిమితమైతాడు.
మరి ఆ వ్యాధి మనకుందని ఎట్లా తెలుస్తుంది పెద్దమ్మా?
అదా, దవాఖానలకు పోతే 24 గంటల మూత్ర పరీక్షలో ఫ్లోరైడ్ స్థాయిని నిర్ణయించడు, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, MRI, బోన్ స్కాన్ ఇట్లా రకరకాల పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
మరి ఈ వ్యాధి ఎట్లొస్తుంది పెద్దమ్మా? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మన దేశంలో 50% భూగర్భ జలాలల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉందట. అందుకే ఈ వ్యాధి 150,000 గ్రామాలల్లా వచ్చే అవకాశం ఉంది. ఇంకా 1,000 గ్రామాలల్లా ఫ్లోరైడ్ శాతం ఉండేదానికన్నా ఎక్కువ ఉండటంతోటి ఆ గ్రామాలల్లా నీటి సరఫరా కష్టమైతది. ఇంకా ఆ గ్రామస్తులను ఇతర ప్రాంతాలకు కూడా పంపించడం మస్తు కష్టమే. అందుకే గ్రామాలల్లా సరఫరా అయ్యే మంచినీళ్ళని శుభ్రపరిచే డీఫ్లోరిడేషన్ ప్లాంట్లను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఈ పద్ధతులు కొనసాగించాలంటే మస్తు శ్రమ ఖర్చు అవుతాయి.
మరి దీనికి వేరే మార్గమే లేదా పెద్దమ్మా?
ఉంది బిడ్డ. మంచి ఆహారం అంటే కాల్షియం, మెగ్నీషియం, సి విటమిన్లు, తగిన పాలల్లో కలిగిన సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఫ్లోరైడ్ వల్ల వచ్చే దుష్ఫలితాలను కొంచెమైనా తగ్గించవచ్చు. వ్యాధికి సరైన చికిత్స ఎట్లయినా లేదు కాబట్టి నివారణ మార్గాలను పాటించుడు తప్పదు. అందుకే ఈ నీటి కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి ప్రజల్ని కాపాడుతందుకు మన ప్రభుత్వం రక్షిత మంచినీటి పథకాలను నిరంతరంగా అమలు పరుస్తుంది. అట్లయినా ఇవన్నీ తగ్గుతాయేమో చూడాలి.
అమ్మో, ఫ్లోరిన్ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయా పెద్దమ్మా?
ఆ అవును బిడ్డ. ఒక్క ఫ్లోరినే కాదు, కలుషితమైన నీళ్లు తాగితే భయంకరమైన ఇంకెన్నో వ్యాధులు వస్తాయి. అంటే కలరా, డయేరియా, పచ్చకామెర్లు, ఇంకా హెపటైటిస్ వంటి రోగాలు ఎన్నో వస్తాయి.
వామ్మో, కలుషితమైన నీరు తాగడం వల్ల ఇన్ని రోగాలు వస్తాయా?
ఆ అవును బిడ్డ.
నువ్వు ఇవన్నీ చెప్తే గుర్తొచ్చింది పెద్దమ్మా, మొన్న మా పిన్ని కొడుక్కి కలరా వ్యాధి వచ్చింది. అసలు దాని లక్షణాలు ఏంటి పెద్దమ్మా?
ఓ అట్లనా, మరి ఇప్పుడు ఎట్లుంది బిడ్డ?
ఏముంటది పెద్దమ్మా, నీరసంగా అట్లనే ఉన్నాడు.
అవును బిడ్డ, ఇది కూడా చాలా భయంకరమైన రోగం. తీవ్రమైన అతిసార వ్యాధినే కలరా అంటారు. దీని ముఖ్య లక్షణాలు నీళ్ల విరోచనాలు, వాంతులు, కాళ్ల తిమ్మురులు. ఈ వ్యాధి వచ్చిన మనుషుల మల విసర్జనంతో కలుషితమైన నీరు, ఆహార పదార్థాల వల్ల ఒకటే దగ్గర ఉండే జనాలందరికీ కలరా వస్తుంది. ఇంకా అతిసారం వల్ల కోల్పోయిన ద్రవాలను, లవణాలను తిరిగి రోగి శరీరానికి అందించడం ద్వారా వ్యాధి తీవ్రతను కొంతైనా తగ్గించవచ్చు. వీళ్ళకి నీళ్లల్లా చక్కెర, ఉప్పును చేర్చిన మిశ్రమాన్ని తయారు చేసి తాగించాలే, అంటే ORS అన్నట్టు.
మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పెద్దమ్మా?
రోగి అలసిపోకుండా చూసుకోవాలి. వాళ్ళు తాగే మంచినీళ్ల సీసా, తినే అన్నం గిన్నె, తాగే నీళ్ల గ్లాసులు అన్ని వేడి నీళ్లతో శుభ్రం చేయాలి. వాళ్లకు పనులను తినిపించినా కూడా వాటిని మంచిగా శుభ్రపరచాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తినిపియాలి. ఇంకా ఈ వ్యాధి తగ్గే వరకు రోగిని వేరేగా ఉంచాలి.
అట్లనే డయేరియా గురించి కొంచెం చెప్పు పెద్దమ్మా.
1 గంట 2 గంటల వ్యవధిలోనే ఎక్కువ సార్లు నీళ్ల విరోచనాలు అయితే దాన్ని డయేరియా అంటారు. వాళ్ళ మలంలో రక్తం రావడం, తరచూ వాంతులవడం, తీవ్రమైన దాహం కలగడం, దాహం కలిగినా కూడా నీళ్లు తాగబుద్ధి కాకపోవడం, తినడానికి ఇష్టపడకపోవడం, కళ్ళు పీకపోవడం, నీరసంగా లేదా బద్ధకంగా ఉండడం, 1 వారం కంటే ఎక్కువ రోజులు డయేరియా ఉండుడు, ఇవన్నిట్లల్లా ఏ ఒక్క లక్షణం కనిపించినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరకు పోవాలి. ఇంకా డయేరియా వచ్చిన రోగులకి చక్కెర, ఉప్పు కలిపిన నీళ్లని తాగియాలి.
మరి పచ్చకామేర్లు అనే ప్రాణాంతక వ్యాధి గురించి చెప్పినావు కదా, దాని గురించి కూడా కాస్త చెప్పురాదు.
అవును బిడ్డ, నీటి కాలుష్యం తోటి పచ్చకామర్లు కూడా వస్తాయి. ఇవిటినే జాండీస్ అని అంటారు. ఈ పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి చర్మం, కండ్లు అన్ని పచ్చ రంగులకు మారతాయి.
బామ్మో, మనిషి పచ్చరంగులోకి మారతాడా పెద్దమ్మా?
ఆ అవును బిడ్డ.
మరి దానికి చికిత్స ఏంటి?
తాగే నీళ్ళని కాచి ఊడబోసి చల్లార్చి తాగిపియాలే. ఆహార నియమాన్ని కూడా తప్పకుండా పాటించాలి.
ఆహార నియమాలా? అవేంటి
అంటే, ఏవి పడితే అవి తినొద్దని. కొవ్వు, మాంసకృతులు, ఇంకా పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తినొద్దు. ద్రవ్య పదార్థాలు అంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ORS ఇట్లాంటి పానీయాలన్నీ తీసుకురుడు మంచిది. ఇంకా మాంసాహారులు, మాంసానికి చేపలకి దూరంగా ఉండాలి. కారం, ఉప్పు, పులుపు ఇవన్నీ కూడా తగ్గించాలి.
అది సరే పెద్దమ్మా, ఇవన్నీ కలుషితమైన నీటి వల్లనే వస్తున్నాయి అంటివి. మరి ఆ నీటిని ఎలా శుభ్రం చేసుకోవాలి?
మంచి ప్రశ్న అడిగినో బిడ్డ. ముఖ్యంగా మన దేశంలా ఈ నీళ్ళని శుభ్రపరిచేందుకు క్లోరినేషన్ అనే పద్ధతిని పాటిస్తారు. నీళ్ళల్లా క్లోరిన్ కల్పుడు తోటి బాక్టీరియా చచ్చిపోతుంది. మొత్తం తాగే నీళ్ళని క్లోరినేషన్ ద్వారా మంచిగా చేయలేం. నీళ్ళల్లా క్లోరిన్ మోతాదు ఎక్కువైనప్పుడు కూడా విపరీతమైన దుష్పరిణామాలు ఎదురైతాయి. కాబట్టే తాగునీటి సరఫరా, మురుగునీరు పారుదల వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. నిరంతరం పెరిగే జనాభాకి అనుగుణంగా మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థల సామర్థ్యాన్ని పటిష్టం చేసుకోవాలి. మురుగునీరు జల వనరుల్లో కలవకుండా చూసుకోవాలి. పరిశ్రామిక వ్యర్థాలను, రసాయనాలను ఇష్టం వచ్చినట్టు బయటికి వదిలిపెట్టకుట పరిశ్రమల వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. నీటి కాలుష్యాన్ని నివారించగలిగితేనే మానవ జాతి మనగలుగుతుంది. మన నీళ్ళని కలుషితం చేయొద్దు, చేయనివ్వద్దు. ఈ మాట మర్చిపోకురి.
నీటి కాలుష్యాన్ని అరికడదాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నీటిని కలుషితం చేయొద్దు, చేయనివ్వద్దు. జల కాలుష్యం జగతి దుష్ఫలితాలకు కారణం.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో సోయా పులావ్ తయారీ విధానం తెలుసుకుందామా? సోయా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు: సోయా గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 2 కప్పులు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాలీఫ్లవర్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకులు 3, షాజీరా 1/2 చెంచా, దాల్చిన చెక్క 2 ముక్కలు, యాలకులు 2, లవంగాలు 2, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1/2 చెంచా, కొత్తిమీర పుదీనా తరుగు 1/2 కప్పు, ఉప్పు సరిపడినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి: సోయా గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 2 కప్పులు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాలీఫ్లవర్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకులు 3, షాజీరా 1/2 చెంచా, దాల్చిన చెక్క 2 ముక్కలు, యాలకులు 2, లవంగాలు 2, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1/2 చెంచా, కొత్తిమీర పుదీనా తరుగు 1/2 కప్పు, ఉప్పు సరిపడినంత. ఇక మన తయారీ విధానం ఏంటో వినేద్దాం. ముందుగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను పొడిగా చేసుకోవాలి. ఒక బాణలు తీసుకొని బాణల్లో నూనె వేసి వేడి చేసి షాజీరా, బిర్యానీ ఆకుల్ని వేయించాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించి తరువాత కూరగాయ ముక్కలు, పచ్చి బఠానీ, సోయా గింజలను జత చేసుకోవాలి. వాటిని కూడా 2 నిమిషాల పాటు వేయించి అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఉప్పు కూడా వేసి కూరగాయ ముక్కలకు బాగా పట్టేలా కలిపి తర్వాత కడిగిన బియ్యం వేసుకోవాలి. ఈ మిశ్రమంలో 2 కప్పులు నీళ్లు పోసుకొని నెయ్యి వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే వేడివేడి పలావ్ సిద్ధమైపోయినట్టే. అందరూ వినేశారు కదా ఎంతో కమ్మని సోయా పులావ్ తయారీ విధానం? మరింకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకుంటారు కదా. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో చూసేద్దాం. సోయా పోషక విలువలు: సోయా చిక్కుల్లో మాంసకృతుల శాతం చాలా ఎక్కువ. సోయా చిక్కుల్లోని మాంసకృతుల నాణ్యత పాలు, గుడ్లలో ఉండే మాంసకృతుల నాణ్యతతో సమానం. ఇంకా సోయాలో పీచు పదార్థం శాతం కూడా చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పీచు పదార్థం ఉండడం వలన శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా ఈ సోయా ఉత్పత్తుల్లో ఐసోఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫైటో ఈస్ట్రోజన్లుగా వ్యవహరిస్తాయి. ఇక మనం దీనిలోని ఆరోగ్య లాభాలేంటో వినేద్దాం. హృదయ రోగులకు, ఊబకాయలకు మరియు మధుమేహులకు అత్యంత ఉపయోగకరమైన ఆహారం ఇది. సోయాను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల క్రొవ్వు నిల్వలు పేర్కొవు. రక్తంలోని చక్కెర శాతం కూడా పెరగదు. విన్నారు కదా సోయా వలన ఎన్ని పోషక విలువలు ఆరోగ్య లాభాలున్నాయో, మీరు కూడా తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరొక పోషక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజ్ఞాన గని శీర్షికకు స్వాగతం, సుస్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు వినేద్దాం. గత వారం మొదటి ప్రశ్న, మనం వడదెబ్బకు ఎప్పుడు గురవుతాం? ఆప్షన్ ఏ, శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు. ఆప్షన్ బి, శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు. పనిచేస్తూనో నడుస్తూనో ఊరికే కూర్చోనైనా సరే వేడి వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ అంతకంటే ఎక్కువకు చేరుతుంది, అంటే సుమారుగా 104 డిగ్రీల ఫారెన్హీట్ అన్నమాట. వడదెబ్బ చాలా ప్రమాదకరమైన స్థితి, సత్వరమే చికిత్స అందించాలి. రాబోయేది ఎండాకాలం, ఇప్పటికే మధ్యాహ్న సమయాలు వేడిగా ఉంటున్నాయి. తగు జాగ్రత్తలు పాటిస్తూ వడదెబ్బ తగలకుండా శరీరాన్ని కాపాడుకోవాలి. నాలుక తడారిపోయి, పిడచకట్టుకుపోయి, చెమట పోయకపోవడం, తలతిరగడం, తలనొప్పి మొదలైన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. గత వారం రెండవ ప్రశ్న, ఎండాకాలంలో ఏ రంగు గొడుగును వాడటం మంచిది? ఆప్షన్ ఏ నలుపు, ఆప్షన్ బి తెలుపు. దీనికి సరైన సమాధానం నలుపు. వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలలో బయటకు వెళ్ళినప్పుడు గొడుగు వాడటం మంచిది, అది నలుపుదైతే ఇంకా మంచిది. సూర్యుని నుండి వెలువడే కాంతిని, వేడిని, అతినీల లోహిత కిరణాల వికిరణాన్ని గ్రహించే శక్తి నలుపు రంగుకు ఉంటుంది. అలా పీల్చుకున్నప్పుడు ఎక్కువ వేడిని విడుదల చేస్తుంది. ఆ వేడి బయట గాలులతో కలిసినప్పుడు త్వరగా చల్లబడుతుంది. ఆ శక్తి నల్లరంగు పోగులకు ఉంటుంది గాని తెల్ల రంగుకి ఎక్కువ ఉండదు. కాబట్టి నల్లగొడుగు అయితే అతినీల లోహిత కిరణాల నుండి, వేడి నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు జి సంపత్ వేంపాడ్, బి గాయత్రి సిర్సిల్ల, ప్రభాకర్ హన్మకొండ, వై రవి మహబూబ్ నగర్, ఎల్ శిరీష రుక్మాపూర్. రెండవ ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వంశీకృష్ణ వీర్నపల్లి. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక ఈ వారం విజ్ఞాన గణిలో మొదటి ప్రశ్న, నీటి కాలుష్యం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నీరు విషపూరితం కావడం, ఆప్షన్ బి నీటి వనరులు అశుభ్రపడటం. మొదటి ప్రశ్న మరి ఒకసారి, నీటి కాలుష్యం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నీరు విషపూరితం కావడం, ఆప్షన్ బి నీటి వనరులు అశుభ్రపడటం. రెండవ ప్రశ్న, నీటి కాలుష్యానికి సంబంధించిన సమస్యలను గురించి బాధ్యత వహించే శాఖ ఏది? ఆప్షన్ ఏ కాలుష్య నివారణ మండలి, ఆప్షన్ బి మంచినీటి సరఫరా విభాగం. మీకోసం రెండవ ప్రశ్న మరొకసారి, నీటి కాలుష్యానికి సంబంధించిన సమస్యలను గురించి బాధ్యత వహించే శాఖ ఏది? ఆప్షన్ ఏ కాలుష్య నివారణ మండలి, ఆప్షన్ బి నీటి సరఫరా విభాగం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 మీకోసం నెంబర్ మరొకసారి 9492927422 ఈ నెంబర్కి SMS పంపండి. మీరందరూ వచ్చే వారం విజ్ఞాన గనిలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.